ప్రవరుడు పసరు యొక్క ప్రభావంతో, పాదలేప ప్రభావంతో హిమాలయ పర్వతాలు చేరి అక్కడ ఉన్నటువంటి విశేషాలు చూసి అదంతా దేవభూమి అని భావించి ప్రశంసించాడు. ఆ ప్రశంసలు కాస్త తెగడ్తలుగా ఎందుకు మారాయి అంటే కష్టం వచ్చిందిట. అందుకే ప్రతివాడు కూడా సుఖంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు, కష్టం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాడు. సర్వకాల సర్వావస్థల్లో సమానంగా ఉండగలిగితే అతన్ని స్థితప్రజ్ఞుడు అంటారు. నీకేదన్నా వ్యక్తిగతమైన ఇంత లాభం కలిగిందా, ఇంక అవతలవాడిని మహానుభావుడని పొగుడుతాం. ఇంత పెసర మనకు వ్యక్తిగతంగా దెబ్బ తగిలిందా, ఇక అవతలవాడి మీద ద్వేషం వస్తుంది. మనం చూస్తున్నాం కదండి, నువ్వు దేవుడివి అని 4 రోజులు కలిసి ఉంటాడు. రేపు పొద్దున్న ఇతడి వల్ల మనకి ఏదైనా ప్రమాదం వస్తుందేమో అనుకుంటే తగాద పడిపోయి వాడితోటి యుద్ధం. ఎవరితో యుద్ధం చేస్తాడు పిచ్చాడు, చీటికి మాటుకని పోరాటం పోరాటం అని వేస్తారే, ఈ పోరాటం గాళ్ళ దుట్టి ఆరాటం. వీడు దొంగలు, ఏహి పోరాటం ఉండదు. నిన్నటిదాకా అతనితో ప్రయోజనం, ఇవాళ అతనితో ప్రయోజనం లేదనుకుంటే యుద్ధం. ఏ క్షణంలో మిత్రుడవుతాడో ఏ క్షణంలో శత్రుడవుతాడో తెలియదు. అది ఎంత జ్ఞానినైనా పట్టుకుంటుందిట. నిజానికి ప్రవరుడంత జ్ఞాని లేడు, ఉపాసకుడు కదటండి ఆయన. నిత్యం అగ్నిని ఉపాసించిన వాడు. అంతటి వాడు కూడా కష్టం రాగానే ఒక్క క్షణకాలం కుంగిపోయాడు. తర్వాత ఎలాగో ఆయన గొప్పవాడు కనుక బయటపడ్డాడు, అది వేరే విషయం. కానీ ముందు ఏమనుకున్నాడనమాట, అయ్యో ఈ అపవిత్ర ప్రదేశానికి ఎందుకు వచ్చాను, ఈ మంచు కొండకి ఎందుకు వచ్చాను అనుకున్నాడు. ఒక అరగంట క్రితం దేవభూమి, శివుడికి పెళ్ళైన స్థలం, గంగ దిగిన స్థలం అని రకరకాలుగా ప్రశంసించాడు. దానిని నరనారాయణుల పాద పద్మముల యొక్క ముద్రలున్న దివ్యస్థలం అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు, ఈ మంచుకొండకు రాజల్లుని బుద్ధిజాడ్యజనితోన్మాదులు కదా శ్రోత్రియులు అనుకున్నాడు. ఇంకెక్కడి నుంచి ఇల్లు భార్య అందరూ గుర్తుకొచ్చారు. గుర్తుకొచ్చి వరసగా ఏడవడం మొదలుపెట్టాట పాపం. ఎందుకని, ఆయన ఆకాశ మార్గంలో వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, మార్గం తెలియదు. పైగా నిజంగా హిమాలయ పర్వతాల నుంచి మళ్ళీ వారణాసికి దగ్గరలో ఉన్న వరణా తీరానికి వెళ్ళాలంటే ఎంతకాలం పడుతుందండి ఒకసారి ఆలోచించండి. నడిచి వెళ్ళాలంటే అందులో ఆనాటి రోజుల్లో అడవి మార్గాల్లో నడిచి వెళ్ళడం అసంభవం, దారి తెలియడం కష్టం. అందుకని ఇల్లు కుటుంబం అందరూ గుర్తుకొచ్చి ఎంత గొల్లుమన్నాడో తెలుసా, పాప ఆయన ఏడుపు వింటే ఆ స్థానంలో మనమే ఉండి మనమే ఏడ్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఇవాళ గట్టిగా కాస్త నాయన ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి రా, ఆధార్ ఇవ్వండి రా అంటేనే ఒక మహానుభావుడైన ప్రధానమంత్రిని బండబూతులు తిడుతున్నామే మనం. అటువంటిది ఆ రోజుల్లో పాప ఆయన కష్టం వచ్చింది కాబట్టి మంచుకొండ అని తిట్టడంలో ఆశ్చర్యమైంది. హిమాలయ పర్వతాన్ని ఆయన తిట్టాడు. గొప్పవాళ్ళకి ఎప్పుడు చివాట్లు తప్పని అర్థమవుతుంది అనమాట. నన్ను నిముసంబు కానకయున్న ఊరెల్ల నరయు మజ్జనకుడెంతడలు నొక్కో, ఎప్పుడు సంధ్యలయందు ఇలువెళ్ళనీక నన్నో మెడు తల్లి ఎంతొరలు నొక్కో, అనుకూలవతి నాదు మనసులో వర్తించుకొలగాంత మదినంత పుందు నొక్కో, కెడతోడు నీడలై క్రీడిల్చు సచ్చాత్రులు ఎంతకు నెలత చింతింతు రొక్కో, అతిథి సంతర్పణంబులేమయ్య నొక్కో అగ్నులేమయ్య నొక్కో, నిత్యంబులైన కృత్యముల వాపి దైవం వక్కినుకనిట్లు పారవైచితే మిన్నుల బడ్డ చోట. ఓ దైవమా, ఆకాశం నేల మీదకి వచ్చిందా అన్నట్టుగా ఉంది ఈ ప్రాంతం. అంటే భూమి ఆకాశాలు కలిసినట్టు కనబడతాయిలేండి కొండల చివరికెడితే. భూమి మీదకి ఆకాశం వచ్చి పడినట్టుగా ఉన్న ఈ చెట్ట చివరి ప్రాంతానికి, భూమికి చివరిగా ఉన్న ఈ కొండ ప్రాంతానికి నా మీద కసితో పట్టుకొచ్చి పారేసావా. ఎవడో ఒక సిద్ధుడిని నా కొంప మీద గెంటావు, వాడికి అన్నం పెట్టి పంపేయక రకరకాల రహస్యాలు అడిగి తెలుసుకుని వాడి దగ్గర ఏదో పసరుంటే ఒక పెసరు ఎంత కొసలు అడిగి నా కాలికి రాయించుకుని నా కుటుంబానికి ఎసరు తెచ్చుకున్నాను, అన్యాయం తెచ్చుకున్నాను, ఇక్కడికి వచ్చి పడ్డాను, ఇప్పుడు నేను ఏమైపోతాను, నేను ఒక్క క్షణం కనిపించకపోతే మా నాన్నగారు ఎంతో బెంగ పెట్టుకుని అయ్యో అయ్యో అంటూ అందరిళ్ళకి వెళ్ళిపోయేవాట. వీళ్ళ నాన్నగారికి ఇతనంటే అంత ప్రేమ అంటే లేకలేక పుట్టాడు ఒకడే కొడుకు, ఈ కొడుకు మంచివాడు ఉత్తముడు అందుకని ఈ కొడుకు 5 నిమిషాలు కనబడకపోతే ఏముండో పొల్లయ్య గారు మా అబ్బాయి మీ ఇంటికి వచ్చాడా, సత్యనారాయణ గారు మీ ఇంటికి వచ్చాడా, శర్మ గారు మా అబ్బాయి మీ ఇంటికి వచ్చాడా, ఇలా అందరిళ్ళకి వెళ్ళి ఇల్లు నా కోసం వెతికే మా నాన్న ఎంతసేపు కనపడకపోతే ఏమైపోతాడు. ముందు వాడు నాన్న మీద పడిందనమాట, నన్ను నిమిషంబుగానకయ్యున్న అండం ద్వారా వాళ్ళ నాన్నకి ఎంత వ్యామోహం ఆలోచించండి. ఒక నిమిషం కనబడకపోతే ఊరంతా తిరిగేసి వట్టయిన ఊళ్ళో వాళ్ళు అనేవారు చంటిపిల్లట్టండి వాడు, ఏమన్నా 10 మందికి పాఠం చెప్పేవాడు, పెళ్ళైన వాడు, అటువంటి వాడిని పట్టుకుని ఒక 25 ఏళ్ల వాడిని పట్టుకుని మా అబ్బాయి వచ్చాడా మా అబ్బాయి వచ్చాడా అంటారు. మీకు ఏమన్నా పెద్ద అంటే ఏం చెప్పనండి, వాడికి 25 ఏళ్ళు వచ్చినా, వాడికి మూతి మీద వేసం వచ్చినా, వాడికి భార్య వచ్చినా, రేపు మనవలు వచ్చినా పిల్లాడు పిల్లాడే కదండి, నాకు ఎప్పుడు చంటి పిల్లాడులేగే కనపడతాడు, వాడు తోవ తప్పాడేమో అని భయం అని పట్టాను. రోజు గుంటూరు వచ్చే మీరంతా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వస్తూ ఉంటే మా అబ్బాయి ఇంటికి రాలేదు, దారి తప్పిపోయాడేమో, అడ్రస్ తప్పిపోయాడేమో అంటే ఎవరన్నా నవ్వుతారు. అయినా ఇంట్లో వాళ్ళకి అదే అనుమానం అన్నమాట, ఏమో పిచ్చాడు చీకట్లో దారి తప్పాడేమో అంటారట. దీన్ని బట్టి పుత్ర వ్యామోహం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. అంత పండితుడు వాళ్ళ నాన్న, ఇంకా పండితుడు, ఈయనకి లోకజ్ఞానం ఉన్నది, ఎంతోమంది శిష్యులకి పాఠం చెప్పి తయారు చేస్తున్నాడు, గురుస్థానంలో ఉన్నవాడు. అటువంటి కొడుకు గురించి మా అబ్బాయి మీ ఇంటికి వచ్చాడా మీ ఇంటికి వచ్చాడా దారి తప్పాడా అని నా కోసం ఊరంతా తిరుగుతూ ఉంటాడే మా నాన్న, ఇప్పుడు ఇంతసేపు కనబడకపోతే ఎంత ఏడుస్తున్నాడు. ఇంకా మా అమ్మ సంధ్యా సమయం వస్తే మాత్రం ఇల్లు కదలిచ్చేది కదట, నాయన ఎప్పుడైనా బయటికెళ్ళు కానీ సంధ్యలలో బయటికి వెళ్ళకూడదు, సంధ్యావందనమే చేసుకోవాలి, సంధ్యా సమయంలో భూతాలు ప్రేతాలు పిశాచాలు ఉంటాయి, నువ్వు బయటికి వెడితే తూపోతాయి అని అమాయకత్వంతో ఈ కుర్రాన్ని బయటికి వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే కూర్చోబెట్టేదిట. కొంతమందికి సంధ్యా సమయంలో బయటికి వెడితే భయం ఏమైపోతుందోనని, అలా ఎప్పుడు సంధ్యలలో ఇంటిలో నుంచి బయటికి వెళ్లకుండా నన్ను నిత్యం కాపాడుకునే మా అమ్మ ఎంత గజగజలాడుతున్నదో. ఈ ఇద్దరు ఒక ఎత్తు అయితే మా ఆవిడ అనుకూలవతి అంటే ఏమిటనమాట, తన ప్రవర్తనతో భర్తని చెప్పు చేతుల్లో పెట్టుకున్నది. భార్యాభర్తలిద్దరూ ఒకళ్ళ మాటలు ఒకళ్ళు వినేవాళ్ళు అయితే, ఒకళ్ళ మనస్సు ఒకళ్ళు తెలుసుకుని ప్రవర్తించేవాళ్ళు అయితే, ఎప్పుడు విడిచిపెట్టకుండా అతుక్కు తిరిగేవాళ్ళు అయితే, ఆయనకు ఉపన్యాసానికి కూడా కలిసి వచ్చి వెనక సీట్లో పక్క పక్కనే కూర్చునేవాళ్ళు అయితే వాళ్ళు అనుకూలవంతులు. ఇక్కడ దాకా వచ్చాక ఇటు ఇటే ఇటు ఇటే వెళ్ళిపోతే అంత అనుకూలవంతులు కాదట. అందుకే కొంతమంది టెక్నిక్గా వ్యాక్ సీట్లోకి పోతారు, గొడవ ఉండదు ఎవడో పట్టించుకోడని. కాబట్టి నా భార్య అటువంటి అనుకూలవతి, నన్ను ఎప్పుడూ విడిచిపెట్టదు. అటువంటి నా భార్య నా మనస్సు ఎరిగి ప్రవర్తించేది. మనస్సులో వర్తించటం అంటే ఏంటన్నమాట, మనస్సు ఎరిగి ప్రవర్తించటం. కొంతమంది భార్యలు మన పూర్వజన్మ సుకృతంలో దొరుకుతారనమాట, వాళ్ళు అలా భర్త సైగ చేస్తే కనిపెట్టేస్తారు, సైగ కూడా అక్కర్లేదు. భార్యాభర్తలు ఇద్దరు దూరం నుంచి చూసుకుంటే ఓహో మా ఆయనకి ఈ పూట గారెలు ఇష్టం అని టక్కున గారేస్తుంది, ఎలా తెలుస్తుందో తెలియదు. అవతలవాడు ఎవడన్నా వచ్చాడంటే వీడికి అన్నం పెట్టాలో లేదో తెలిసిపోతుంటే ఆవిడికి, భర్తకే చూస్తుంది, చూడగానే అర్థమవుతుంది అవతలవాడిని రండి భోజనానికి అంటుంది, లేదా అవతల పోండి ఈ పూట భోజనం లేదు టీ లేదు అంటుంది. అంటే అవతలవాడికి టీ ఇవ్వడం ఈ మొగుడికి ఇష్టం లేదు. అంతలా మనస్సులో ఉన్న ఊహని తెలుసుకుని ప్రవర్తించే భార్యని మాత్రమే అనుకూలవతి అని, మనస్సెరిగి ప్రవర్తించే భార్య అని అంటారు. అటువంటి నా భార్య ఆవిడ ఎంత బాధపడిపోతున్నదో, ఎంత గజగజలాడుతుందో. పతివ్రత కదా నేను వచ్చేదాకా భోంచేదేమో అదో భయం ఈయనకి. ఆవిడకి ఈ మధ్యన కొంచెం లేట్గా తిట్టి గ్యాస్ ట్రబుల్ కూడా వస్తుంది, పాపం ఏమైపోతుందో నేను లేకపోతే అని పాపం భార్య కోసం ఏడ్చాడు. ఈ భార్యాభర్తల బంధం చాలా గొప్పదట. ఎంత ముసరాళ్ళు అయిపోయినా శరీరం ఎప్పుడో ఒకప్పుడు విడిచిపెట్టక తప్పదని తెలిసినా భార్య ముందో లేక భర్త ముందో వెళ్ళిపోతే వెళ్ళిపోయిందండి అంటాడు వీడేదో వెళ్ళనట్టుగా. ఇది సృష్టి రహస్యం, మరి తప్పదు, అయినా బెంగ వస్తుంది. ఈ బెంగ ఎంతో కొంత ఉండడం మానవ ప్రకృతి, అంటే ఎంత గొప్పవాడికైనా ఉంటుంది. కాబట్టి ఆవిడెంత ఏడుస్తుందో. ఇంకా నా శిష్యులు నాకెప్పుడు కుడి ఎడమలుగా తిరుగుతూనే ఉంటారు నాతోటి. గురువు అంటే వాళ్ళకి ప్రాణం, గురువు గారు చెప్పిన మాట తూచా తప్పకుండా చేస్తారు. అటువంటి పుణ్యాత్ములైన నా శిష్యులు ఎంతకి ఇంకెంత ఏడుస్తున్నారో, వీళ్ళందరికంటే ఎక్కువ ఏడితేది శిష్యులే, అయ్యో గురువు గారు లేరు మా పాఠం మధ్యలో ఆగిపోయిందని అదో బెంగ వాళ్ళకి పాఠం గురించి ఏడుస్తారేమో వాళ్ళు. నేను రోజు మధ్యాహ్నం పూట రాత్రిపూట వచ్చిన వారికి అన్నం పెట్టేవాడిని, ఈ అతిథి సంతర్పణములు నేను లేననే బెంగతో మా ఇంట్లో వాళ్ళు ఆపారేమో, అవేమయ్యాయో. నిత్యం అగ్నిహోత్రాన్ని వ్రేలుస్తంగా ఆ నిత్యాగ్నిహోత్రం ఏమయ్యిందో, అయ్యో దైవం ఈ నిత్యకృత్యాలకు దూరం చేస్తావా అని కాసేపు దేవుడి మీద పాడు దైవము అన్నాడు. దేవుడు కూడా పాడు దేవం అనేవారట పూర్వం కోపం వస్తే. ఇప్పుడు నేను ఇంత దూరం వచ్చాను కదా, నన్ను ఇంటికి చేర్చే ఉపాయం చెప్పేవాడు ఒక్కడూ కనపడ్డే అని మళ్ళీ కాసేపు పెట్టాడు. ఈ సిద్ధుడు నా బుద్ధి వక్రించి మా ఊళ్ళో ఒక అడుగు పెట్టాడు. పోనీ వచ్చినప్పుడు ఆ పసరేమిటో దాని ప్రభావం ఏమిటో ఇవి తెలుసుకోవాలిగా. కాలికి ఆయన పసరు రాశాడు, నేను రాయించుకున్నాను. ఆయన నీళ్లు పోస్తే పసరు కొట్టుకుపోతుంది, కరిగిపోతుందని బుర్ర కూడా లేకపోయింది ఏమిట్రా బాబు అని మళ్ళీ కాసేపు అనుకున్నాడు. ఈ భయంకరమైన హిమాలయ పర్వతాలలో కనుచూపు మేరలో ఎక్కడ చూసినా భయంకర క్రూర మృగాలు లేదా అటు ఇటు ఎగురుతున్న పక్షులు సర్పాలు ఇవి తప్ప, దబదబా ప్రవహించే సెలయేళ్ళు నీళ్లే తప్ప మనిషి అన్నవాడు కనపడరు, దేవతలు కనపడరు, ఋషులు కనపడరు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చింతాసాగరంలో మునిగిపోయాడు. ఇక్కడ ఎంతసేపు ఉంటే ఉపయోగం ఉంది? కొంచెం ముందుకైనా వెడితే ఎవడో ఒకరిని వెతుక్కోవచ్చేమో. ఈ ప్రాంతంలో నిలబడి ఏడవడం వల్ల ఉపయోగం లేదు. ఈ ప్రాంతమంతా వీడు వెతుక్కుంటూ పోగా పోగా ఎవడన్నా దొరకకపోతాడా అనుకున్నట్టే. ఉన్న చోటు నుంచి ఈ కొండలు గుట్టలు వెతుకుదాం, ఈ కేకారణ్యాలు వెతుకుదాం, ఈ మంచు ప్రాంతం వెతుకుదాం, కొండ గుహలు వెతుకుదాం. ఎక్కడైనా నన్ను ఇంటికి తీసుకు వెళ్ళడానికి ఉపాయం చెప్పే పుణ్యాత్ముడు ఒక్కడైనా కనిపించకపోతాడా అనుకుంటూ ముందు ముందుకు నడిచాడు. అక్కడ ఒక పెద్ద సెలయేరు ఎత్తైన కొండ మీద నుంచి కిందకి ప్రవహిస్తోంది. అక్కడ కొండ మధ్యలోంచి సెలయేరు వస్తోంది. ఈ సెలయేరు పడ్డం వల్ల కొండ ప్రాంతం విరిగి ఎర్రని కంకర బయటకు వచ్చిందిట. మీరు చూసే లేదు, కొండల మీద నీళ్లు కిందకు వస్తున్నప్పుడు ఆ ప్రాంతం ఎర్రగా ఉంటుంది. ఇటు ఇటు కొండలు, మధ్యలో పగిలిన స్థలం. మీరు ఆకాశగంగ కానీ పాపనాశనం కానీ పాలధార కానీ చూసినప్పుడు రాళ్ల మీద నుంచి నీళ్లు వస్తాయి. ఆ రాయి కంకర రాయి అయితే అవుతుందన్నమాట. ఆ నీరు పడుతున్న ప్రాంతం మాత్రం కొట్టుకుపోయి ఎర్రగా కనపడుతుంది కంకర రాయి. అదే నల్లరాయి అయితే నల్లగా కనపడుతుంది. ఆ ప్రాంతంలో కంకర ఉన్నట్టుంది. దాంతో జలపాతం వస్తున్న స్థలం ఎర్రగా కనపడిందిట. అది ఎలా కనపడింది? దీనికి కులిశధారాహతి పొల్లుపున్న పై నుండి అడుగు మోవగ చేకురైన తటుల కనుపట్టు లోయ గంగా నిర్జలము వార చెలువ యౌవయ్యేటి కలకులందు ఇసుక వెట్టిన నేల నేచి ఎర్కాంసుల జరనీక దట్టమై ఇరులగవియు క్రముఖ పున్నాగనారంగరం వానాళికేరాది విటపి కాంతార వీధి కెరలు పికసిక శారికా కేకి భృంగ సారసధ్వని తమలోన చంద్రకాంతదరులు ప్రతి శబ్దమీన గంధర్వ యక్షగాన ఘూర్ణితముగు నొక్క కోనగనియ. పూర్వం పర్వతాలకు రెక్కలు ఉండేవి. ఈ రెక్కలు ఉన్నటువంటి పర్వతాలు రివ్వున ఆకాశంలో ఎగురుతూ హఠాత్తుగా మనుషుల మీద వాలేవి. దాంతో మనుషులు పచ్చడైపోయేవారు. దాంతో ఈ మనుషులంతా భయపడిపోయి ఇంద్రుడి దగ్గర మొరపెట్టారు. ఓ దేవేంద్ర, ఈ పర్వతాలకు రెక్కలు ఉండడంతో మేమందరం బాధపడుతున్నాం. రెక్కలున్న పర్వతములు టిక్కు టిక్కుని ఎగురుతూ మనుష్యుల మీద వాలుతున్నాయి, జంతువుల మీద వాలుతున్నాయి, ప్రాణుల ప్రాణములు తీస్తున్నాయి, మమ్మల్ని రక్షించమని ప్రజలంతా ఇంద్రుడితో మొరపెడితే దానితో కోపగించిన ఇంద్రుడు కులిశం పుచ్చుకున్నాడు, వజ్రం పుచ్చుకున్నాడు. ఈ వజ్ర ఆయుధంతో కొండల్లో ఒక్క దెబ్బ కొట్టాడు. ఇప్పుడు ఈ కొండట పూర్వం ఇంద్రుడి వజ్రాయుధం దెబ్బతిందేమో, తినడం వల్ల మధ్యలో పైరు నుంచి కింద దాకా పెద్ద చీలిక ఏర్పడిందేమో. వీపు మీద దెబ్బ కొడితే ఏమవుతుంది? కత్తితో ఈ వీపు చీరుగుపోతుంది. కొండను అలా చీరాడేమో. చీరబట్టి ఈ నీళ్లు కిందకు వస్తూ ఉంటే ఆ ప్రాంతం ఎర్రగా కనబడుతోంది. అది కంకర కదా, ఆ కంకర ఎర్రగా కనబడుతుంటే ఇంద్రుడి వజ్రం వల్ల చీరుకుపోయి నీరు కిందకు కారి కొండలో ఉన్న నీరు బయటకు వస్తోంది, ఇదంతా ఎర్రగా కనబడుతోంది అన్నట్టుగా ఉందట. అది వజ్రాయుధం దెబ్బతినడం వల్ల చీరుకుపోయినట్టుగా ఉందట. అలా పైనుంచి కిందకి దబదబ ప్రవహిస్తున్న సెలయేటి నీళ్ల వల్ల అక్కడ అడవి బాగా పెరిగింది. ఆ అడవిలో ఈ నీళ్ల వల్ల ఎప్పుడు నీళ్లు పడడం వల్ల ఒకళ్ళు నీళ్లు పోసి పెంచవలసిన అవసరం లేదు గనక వరసగా పోక చెట్లు, నారింజ చెట్లు, అరటి తోటలు, మళ్ళీ వాటిల్లో కూడా ఏడాకుల రెడ్డి చెట్లు, మద్ది చెట్లు, అశోక వృక్షాలు ఇలాంటి రకరకాల చెట్లు బాగా పెరిగాయి. ఆ చెట్లు తెగ పెరిగిపోయి ఈ చెట్టు కొమ్మలు అతుక్కుపోయాయిట. ఇటువైపు కొండకి ఒకవైపు చెట్టు, అటువైపు కొండకి ఒక చెట్టు, ఈ చెట్టు పెరిగింది, ఈ చెట్టు పెరిగింది. ఈ రెండు వైపుల చెట్లు ఈ వేళ్ళు వేళ్ళు ఇలా పెట్టే స్థలం ఉంటాయో అలా కొమ్మలు అతుక్కుపోయాయి. అంటే బాటకి అటు ఇటు ఉన్న చెట్లు ఎంతో పెరిగిపోయి బాటని పూర్తిగా మూసేసాయి అనమాట. అల్లి విల్లుకుపోయే చెట్లు కొమ్మలు. దానివల్ల ఏమవుతుంది? పైనుంచి సూర్యకిరణములు కిందకి దిగడం లేదు. అర్కాంశుల ధరనీక సూర్యకిరణం కిందకి రావట్లేదు. అడుగున కట్టిక చీకటి అయిపోయిందట. కొన్ని అడవులు, దట్టమైన అడవులు, వాటికే కేకారణ్యములు. కిందకి వెలుతురురాని అడవి. చెట్లు అంత పెరిగిపోయినప్పుడు ఈ చెట్లు ఒకదానితో ఒకటి అల్లి విల్లుకుపోవటం వల్ల సూర్యకిరణములు కిందకి దిగక కటిక చీకటి ఏర్పడుతుంది. అటువంటి కటిక చీకటి ఉన్న అడవిని అసూర్యం పశ్య అంటే సూర్యుని ఎప్పుడూ చూడలేదు అని పేరన్నమాట. ఏనాడు సూర్యుడిని చూడనటువంటి అడవి అది. అటువంటి అడవిలో కిందకి వెడితే ఏం కనపడుతుంది? అయోమయమైపోతుంది. భీతి కూడా ఉంటుందట. ఆ చెట్ల మధ్యలో ఉన్న పాములు జంతువులను చూసి ఇంత పండితుడు కూడా ఒక క్షణం ఒడుగుతూ మొత్తం మీద దానిలోంచి దాటి 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 ఆ అడవి వెంబట వెళ్ళాడు. వెళ్ళాడు కూర్చుంటే ప్రమాదం. ఇక్కడే ఉండిపోతే చలేస్తుంది, మంచు పుడుతుంది, ఎక్కడుండాలో తెలియదు, తిండి ఉండదు, ఇంటికి పోయే మార్గం తెలియదు. అందుకని ఎంత భయంకర వాతావరణం ఉన్నా, ఎంత చలి వేస్తున్నా, కేకారణ్యంలో వణుకొస్తున్నా దాన్ని పట్టించుకోకుండా మార్గం వెతకాలనే కోరికతో నడుస్తూనే పోతూనే ఉన్నట్టు. కాళ్ళు నొప్పి పెడుతున్నా లెక్క చేయకుండా పోవడం మొదలెట్టాడు. అప్పుడు ఆయన అదృష్టం, కొంతమంది పాటలు వినబడ్డాయి, రకరకాల పాటలు. ఇప్పుడు ఆయన ఒక గొప్ప గానం విన్నాడు. గంధర్వ యక్ష గాన ఘూర్ణితముగు నొక్క కోనగనియే. గంధర్వులు యక్షులు గానం చేస్తున్నటువంటి ఒకనొక కోన, ఒక గొప్ప స్థలం, అరణ్య ప్రాంతం, మంచి కొండలవి, కొండ గుహలు. ఆ గుహల్లో అన్ని గుహల్లోంచి గానం వినబడుతోంది. అంటే కొన్నిట్లో గంధర్వులు ఉన్నారు. అది పూర్తిగా లోతైన హిమాలయం అవడం వల్ల అక్కడ దాకా మానవ మాత్రులు వెళ్ళలేరు. కాబట్టి ఆ ప్రాంతంలో కొందరు యక్షులు ఉన్నారు, గంధర్వులు ఉన్నారు. గంధర్వులు యక్షులు ఉన్న చోట గాన భజన ఉంటాయి. వాళ్ళు గానము చేస్తారు, వాద్యం వహిస్తారు, నృత్యములు చేస్తారు. అది దేవభూమి. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే గంధర్వులు యక్షులు పాడుతూ ఉంటే మనలాంటి వాళ్ళు అక్కడ దాకా వెళ్ళలేము. వెళ్ళినా మనకి అది వినపడదు. ఈయనకి ఎందుకు వినపడింది? ఈయన అంత గొప్పవాడు అది గుర్తుపెట్టుకోండి. ఈయన నిత్యాగ్నిహోత్రం చేసే పుణ్యాత్ముడు, పరమ సౌశీల్యం కలిగిన వాడు, నిత్య అన్నదాత, తల్లిదండ్రుల మీద భక్తి కలిగిన వాడు, నియమములు కలిగిన వాడు. మహాత్ములు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి దేవతలు దర్శనమిస్తారు. అపవిత్రులు వెడితే రాక్షసుల దర్శనం అవుతుంది, పుణ్యాత్ములు వెడితే దేవతల దర్శనం అవుతుంది. అదే హిమాలయానికి చాలామంది వెళ్ళారు. ఏం లాభం? చలికి తట్టుకోలేక గదిలో కూర్చుని ఎలుగు గుంట్లు వేసుకున్నట్టుగా కోట్లు వేసుకుని కదలలేకుండా ఉండాలి. గట్టిగా హిమాలయాల్లో రెండు అడుగులు వేయలేరు, చలిస్తేందుకు స్నానం చేయలేదు. అదే జ్ఞాని అయితే వీటికి అతీతంగా మహానుభావులు ఉన్న చోట వెళ్ళగలుగుతారు. అందువల్ల ఆయన మహాత్ముడు గనక, మహిమ కలిగిన వాడు గనక గంధర్వ యక్షుల యొక్క గానం విన్నాడు. ఆ కొండ గుహల దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో మరొక సువాసన కూడా వచ్చింది ఆయనకి. మామూలు సువాసన కాదది, మంచి తాంబూలపు వాసన. మృగమద్ద సౌరభ విభవ ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీ గంధ స్థగితేతర పరిమళమై మగువ పులుపు తులుపు నొక్క మారుతమల కస్తూరి. కస్తూరికి రెండు రెట్లు పచ్చకర్పూరం. కాస్త కస్తూరి వేశారట, దానికి రెండు రెట్లు పచ్చకర్పూరం వేశారట. అందుకే మృగమద విభవ ద్విగుణిత అన్నారు. మృగమదము అంటే కస్తూరి. పూర్వం తాంబూలంలో కొంచెం కస్తూరి వేసుకునేవారు, అప్పుడు అరుగుతుంది తిన్నది. మళ్ళీ అన్ని వేళలో వేసుకోకూడదు, కేవలం మధ్యాహ్న సమయంలో భోజనానంతరం కానీ లేదా రాత్రి సమయంలో కానీ. మళ్ళీ రాత్రిపూట ఒంటిపూట భోజనం చేసేవాళ్ళు రాత్రి వేసుకోకూడదు, కేవలం పగల వేసుకోవాలి. ఎల్లవేళలో వేసుకుంటే అది వ్యసనం. కొన్ని సందర్భాల్లో తాంబూలం వేసుకుంటే ఆరోగ్యం. తాంబూలం వేసుకోమని ఆయన ఎవరో చెప్పేట, ఇక అందరూ మేకల్లో నవ్వడం మొదలెట్టారు. అది దరిద్రం. తాంబూలం వేసుకోవడానికి నియమములు చెప్పారు. మాధ్యాహ్నిక భోజనానంతరం అది కూడా పితృకార్యం కాకుండా ఉంటే, దేవకార్యం కాకుండా ఉంటే తినాలి. ఉదాహరణకి ఇవాళ శివరాత్రి ఉపవాసం ఉన్నావు, మర్నాడు పవిత్ర భోజనం చేసావు, అప్పుడు తాంబూలం వేసుకుంటే శివరాత్రి ఉపవాసం ఉన్న తర్వాత కళ్ళు తాగిన వాడికి ఏ పాపం వస్తుందో ఆ పాపం వస్తుందట. అంత ప్రమాదం తెలిసిన తాంబూలం కూడా ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోకూడదు. హాయిగా ఇళ్లల్లో పండగల భోజనాలు చేసేటప్పుడు కానీ, పెళ్ళిళ్ళ భోజనాలు చేసేటప్పుడు కానీ, లేదా ఇంకేమైనా ఉపనయన భోజనాలు చేసేటప్పుడు కానీ, అలాంటప్పుడు మాత్రం తాంబూలం వేసుకోవచ్చు. ఉపవాసాలు ఉన్నప్పుడు, దీక్షలతో ఉన్నప్పుడు, బ్రహ్మచర్య దీక్షతో చదువుకుంటున్నప్పుడు తాంబూలం నిషిద్ధం. అసలు చదువుకునే విద్యార్థికి మాత్రం తాంబూలం పొరపాటును కూడా పనికిరాదు. తాంబూలం బ్రహ్మచారికి ఎంత నిషిద్ధమో మొత్తం శాస్త్రాలన్నీ చెప్పి. అలా తాంబూలం వేసుకుంటే ఒక శిష్యుణ్ణి పూర్తిగా గురుకుల నుంచి బయటికి ఎంటేశాడు బృహస్పతి. కాబట్టి అలాంటి పనులు చేయకూడదు. ఇప్పుడు మాత్రం ఎవరో ఒక గొప్పవాళ్ళే వేసుకున్నారు తాంబూలం. ఆ తాంబూలంలో చక్కని లేతని తమలపాకులు ఉన్నాయి. ఆ తమలపాకులకి పైన కొంచెం కస్తూరి వేశారు. కస్తూరికి 2 రెట్లు పచ్చకర్పూరం వేశారు, యాలకులు వేశారు. ఆ తాంబూలం నోట్లో వేసుకుని నవ్వులుతున్నారు. ఆ నవ్వులుతున్న వాసన ఈ ప్రవరుడికి తగిలింది. అది మామూలు కాదు, ఆడవాళ్ళు వేసుకున్న తాంబూలం వాసన తగిలింది. పైగా ఆడవాళ్ళకు ఒక ప్రత్యేకత ఉంది, మగవాళ్ళ తాంబూలం వేరు. మగవాళ్ళు కొంచెం గొట్కాట అయిపోయిస్తారు, అందుకని ఇది కొంచెం ప్రమాదం. ఇది స్త్రీ వేసుకున్నటువంటిది, సౌకుమార్యం కలిగిన తాంబూలం అట. అందుకే ఇక్కడ ఏమన్నాడు, మృగమద సౌరభ విభవ ద్విగుణిత ఘనసార సాంద్ర వీటి గంధ స్థగితేతర పరిమళమై మగువ పులుపు తెలుపు. ఇక్కడ ఎవరో స్త్రీ ఉన్నది అని తెలియజేసేటటువంటి ఒక గాలి తాంబూలపు వాయువు వచ్చింది, తాంబూలపు వాసన వచ్చింది. ఆ వాసన పీల్చి ఇక్కడ ఎవరో దేవతా స్త్రీలు ఉండి ఉంటారు. దేవతా స్త్రీలు కాకపోతే ఇంత గొప్ప తాంబూలం వేసుకోరు. మానవులు వేసుకునే తాంబూలానికి, దేవతలు వేసుకునే తాంబూలానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరో ఉన్నారు, ఇది జనాంగితము అనుకున్నాడు. అతడా వాత పరంపరా పరిమళ వ్యాపార లీలన్ జనాన్వితము ఇచ్చోటని చెరవోయికనియల్ విద్యుల్లత విగ్రహం శతపత్రేక్షణ చెంచరీకచుకురన్ చంద్రాస్య చక్రస్థని నతనాభిన్ నవలాన్ ఒకనొక మరున్నారీ శిరోరత్నం. ఈ గాలి ఎటు నుంచి వస్తుందో అటు వెళ్ళాడు. ఓహో, ఈ వేపు నుంచి గాలి వస్తుంది, తాంబూలపు గాలి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరో ఉన్నారు, ఇది జనులు ఉండే స్థలం. అక్కడికి వెళితే మా ఊరు వెళ్ళడానికి ఎవరో ఒక పుణ్యాత్ములు కనపడతారు, త్రోవ చూపిస్తారు, ఇంటికి వెళ్ళొచ్చనే ఆశతోటి ఆ తాంబూలపు వాసనను పట్టుకొని పసికట్టుకుంటూ పీల్చుకుంటూ వెళ్ళాడు. అలా వెళ్ళగా అక్కడ ఒక విచిత్ర దృశ్యం చూశాడు. అక్కడ ఒక అద్భుతమైనటువంటి భవనం ఉన్నది. అది గరుడోత్కీర్ణం, అంటే పచ్చ గరుడ పచ్చని ఉంటుంది, పచ్చల్లో కూడా గరుడ పచ్చని ఉంటాయి. ఆ గరుడ పచ్చ మణులతో నిర్మాణము చెయ్యబడిన ఒకనొక భవనం, అద్భుత భవనం. అది నేల మీద కాకుండా నేలకి పైభాగంలో వేళ్ళాడుతున్న భవనం, అంటే అది ఖచ్చితంగా దేవతలుండే భవనం. దివ్య భవనములకి మానవ భవనాలకి తేడా ఉంది. మానవ భవనాలు నేలుంటేనే నిలబడతాయి, బేసు లేకుండా ఎక్కడ కడతామండి మనం? పిల్లర్స్ ఉండాలి, స్తంభాలు వేసి పైన స్లాబ్ వేస్తే నిలబడుతుంది. ఆకాశంలో వేళ్ళాడవు కదా భవనాలు. కానీ ఆ భవనం నేల పైభాగంలో ఉన్నది, కాబట్టి అది దివ్య భవనం. ఆ దివ్య భవనం గరుడ పచ్చలతో తాపడం చేయబడి ఉన్నది, పూర్తిగా బంగారంతో కట్టారు, పచ్చలు తాపడం చేశారు. విశాలమైన తోట ఆ భవనం చుట్టూ ఉంది. ఆ తోట చుట్టూత పెద్ద ప్రాకారం ఉన్నది, కాంపౌండ్ వాల్ ఉన్నది. లోపల మంచి మంచి చెట్లు ఉన్నాయి, సువాసన ఇచ్చే పువ్వులతో ఉన్న చెట్లు, ఫలాలతో ఉన్న చెట్లు ఉన్నాయి. నున్నగా ఆకుపచ్చగా ఉన్న పోక చెట్లు కూడా ఉన్నాయట. పోక చెట్లు చిన్నప్పుడు చిర నున్నగా ఉంటాయి, వక్కలు ఇచ్చే చెట్లు ఉంటాయి. పోక చెట్లు మీరు చూస్తే ఆకుపచ్చగా నున్నగా ఉంటుంది. ఆ బోది పెరిగే కొద్దీ పైన పచ్చదనం వస్తుంది, కింద మాత్రం గట్టి పడిపోతుంది. లేత లేత పోక చెట్లు ఉన్నాయి. ఆ పోక చెట్ల యొక్క చుట్టుకొలత ఉందే గుండ్రంగా ఉంది, అది ఆకుపచ్చగా ఉంది, నున్నగా మృదువుగా ఉంది, నునుబోది. అటువంటి చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల మధ్యలో ఓ పెద్ద అద్భుతమైనటువంటి చంద్రకాంత శిలా వేదిక ఉన్నది, అంటే ఇలాంటి వేదిక స్టేజీ. ఆ స్టేజీని మామూలు రాళ్లతో కాకుండా చంద్రకాంత శిలలతోటి, పాలరాళ్లతోటి నిర్మించారు. మంచి ఖరీదైన పాలరాళ్లతోటి నిర్మించబడి ఉన్నది. ఆ వేదిక మీద మెత్తని పరుపు కూడా ఉంది, ఆసనం. ఆ ఆసనం మీద కూర్చుని ఉన్న నవల అంటే ఒక స్త్రీని చూశాడు. నవల అంటే స్త్రీ అన్నమాట. ఆవిడ మామూలు స్త్రీయా? మరున్నారి శిరోరత్నము, మరుత్ అంటే దేవతలు, మరున్నారి దేవతా స్త్రీ. దేవతా స్త్రీలలో కూడా శిరోరత్నం అనడం ద్వారా ఆవిడ శ్రేష్ఠురాలు. దేవతా స్త్రీలలో ఏ ఇంద్రుడి దగ్గర నృత్యం చేసేవాళ్ళు, లేక ఋషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ తపస్సులు పాడి చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని మామూలు దేవతా స్త్రీలు అంటాం. కానీ ఈవిడ అటువంటిది కాదు, నియమనిష్టలు కలిగిన దేవతా స్త్రీ. ఇంద్రుడి దగ్గర ఎప్పుడు నృత్యం చేయలేదు ఆవిడ, ఎప్పుడు ఏ ఋషుల యొక్క తపస్సు పాడు చేయలేదు. అటువంటి ఉత్తమురాలు. వివాహము కానిది ఎప్పుడు ఏ పురుషుణ్ణి మనస్సులోకి రానివ్వనిది, ఎంతసేపు పరమేశ్వరుడి గురించి పాటలే పాడుకునేది అటువంటి స్త్రీని మరున్నారి శిరోరత్నం అంటారు. అటువంటి ఆవిడ చూశాడు. ఆవిడ తామర పువ్వు రేకుల్లాంటి కళ్ళు కలిగి ఉన్నది. శతపత్రేక్షణ, శతపత్రము అంటే తామర పువ్వు, 100 రేకులు కలిగిన తామర పువ్వుని శతపత్రం అంటారు. ఆవిడ కళ్ళు తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి. చెంచరీక చికుర, చెంచరీకము అంటే తుమ్మెద, తుమ్మెద యొక్క రెక్కలు ఎలా ఉంటాయో ఆవిడ తల వెంట్రుకలు ఎలా ఉన్నాయి, నల్లగా ఒత్తైన జుట్టు ఉన్నదన్నమాట. చంద్రాస్య, చంద్రబింబంలో ఉంది ఆవిడ ముఖం, లోతైన బొడ్డుతో ఉన్నది ఆవిడ. అటువంటి ఆవిడ కనపడింది. ఈయన దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆవిడ ఎలా ఉన్నది కూర్చుని అంటే, ఆవిడ ఓ పావడ వేసుకుంది అంటే లంగా, పైన తెల్లని దేవతలు ధరించే వస్త్రం కట్టుకున్నది. దేవతలకి సాధారణంగా తెల్లని వస్త్రాలు అంటే ఇష్టం. ఈవిడ కూడా లోపల ఒక పావడ లంగా ఉంది, పైన తెల్లని చీర కట్టుకున్నదన్నమాట. తతన్నితం భోగ ధవళాం సుఖములోని అంగదట్టపు కావి రంగు వలన శశికాంతమణి పీఠి జాజువారగా కాయలు తుంగ కుచపాడి నత్తమిల్ల తరుణాంగుళి ధూత తంత్రీ స్వనంబుతో జిలిబిలి పాట ముద్దులు నటింప ఆలాపగతి చొక్కి అరమోడ్పు కనుదోయి రతిపారవశ్య విభ్రమము దిలిప ప్రౌఢి పలికిల్చు గీత ప్రబంధములకు కమ్రకర పంకరుహ రత్న కటక ఝణ ఝణ ధ్వని స్ఫూర్తి తాళమానములు గొలుప ఇంపు తళు కొత్త వేణ వాయింపుతుంది. ఒక మహాత్మురాలు కనపడింది. ఆవిడ ఇందాక చెప్పినట్టుగా ఎర్రని లోపలి వస్త్రం వేసుకున్నది, పైన తెల్ల చీర కట్టుకున్నది, అక్కడ ఒక వేదిక మీద కూర్చున్నది. ఆ వేదిక చంద్రకాంత శిలావేదిక, పాలరాతి వేదిక. ఈ తెల్ల చీరలో నుంచి ఎర్రని పావడాకాంతి ఆవిడ కూర్చున్న వేదిక మీద పడి ఈ వేదిక కూడా వెలిగిపోయిందట. అంటే ఆవిడ కట్టుకున్న వస్త్రం ఎంత ఎర్రగా ఉందంటే ఆ వస్త్రము కాంతి వేదిక మీద పడి, వేదిక మీద ఉన్న చంద్రకాంత శిలావేదిక కూడా, ఆ పాలరాళ్ళు కూడా కెంపుల్లో కనపడుతున్నాయి. పాలరాయి దాని మీద ఏ రంగు పడితే ఆ రంగుని ప్రతిఫలింపజేస్తుందిగా, ఈ వస్త్రం వల్ల అది కూడా పద్మరాగంలో కనపడిందిట. అంతలాగా జేవురింపజేసిందనమాట. ఆవిడ అరవోడుపు కనులతో ఉంది, పూర్తిగా తెరవల, పూర్తిగా ముయ్యల. పాడేవాళ్ళు ఎందుకో కానీ కొంచెం కళ్ళు ఇలా మూసి పాడుతూ ఉంటారు. ఆవిడ పాడుతోంది. ఆ పాట జిలిబిలి పాట, చాలా అందంగా మధురమైన మృదువైన కంఠంతో పడుతుంది. కొంతమంది పాడుతూ ఉంటే ఆ కంఠం పరమమార్ధవంతో ఉంటుందండి. భగవంతుడు ఏ జన్మలో పుణ్యమో కానీ మృదువైన కంఠం ఇస్తారు, మధురమైన కంఠం. దాన్ని తేనెతో పోల్చలేము, అమృతంతో పోల్చలేము. ఇంకా కంఠం కంఠమే అన్నమాట. అంత మధురమైన కంఠంతో పాటలు పాడుతోంది. ఆవిడ చేతిలో ఒక వీణ ఉన్నది. ఆ వీణ ఒళ్ళో పెట్టుకుంది. ఒళ్ళో పెట్టుకుని ఇలా వక్షస్థలానికి చేర్చుకుని టింగ్ 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 అని వాయిస్తోంది. వీణ మధురంగా ఉందా, ఆవిడ పాట మధురంగా ఉందంటే చెప్పలేమట. వీణకు వీణే, పాట పాటే. ప్రాచీన కాలపు సినిమాలు చూసారా మీరు? ఆ సంగీతం వాయించేవాడు అంత అద్భుతంగా వాయించేవాడు, పాడేవాళ్ళు అలా పాడేవారు. అలాగా రెండు ఒకదానితో ఒకటి పోటీ పడినట్టుగా ఉందన్నమాట. అప్పుడు ఆవిడ పాడుతూ వీణ వాయిస్తుంటే ఇంకో తమాషా జరిగింది. ఆవిడ చేతికి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కంకణాలు, గాజులు ఉన్నాయి, అన్నీ బంగారపు గాజులు. ఈ బంగారపు గాజులు ఈవిడ వీణ వాయించినప్పుడు ఇలా ఇలా అంటోందిగా, మరి వీణ ఎప్పుడు ఓ చోటే పెట్టరు కదా. తీగ ఇటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు ఆవిడ వేళ్ల వల్ల కదులుతోంది. ఆ వేళ్లతో తీగని మీటినప్పుడు ఈ చేతులు కదులుతున్నాయి. ఈ చేతులకు ఉన్న కంకణములు ఇక్కడి నుంచి ఇక్కడికి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి కదిలి ఒక గాజుతో ఒక గాజు తగిలి అది ఎలా ఉందిట, తాళమానములు గొలుప, పాటల్లో తాళం వేసినట్టుగా ఉందిట. ఎంత అందమైన అభావం అండి అసలు అది. ప్రౌఢి పలిగించు కమ్ర ప్రబంధములకు కమ్ర కర పంకరుగ రత్న కటక ఝణ ఝణధ్వని స్ఫూర్తి తాళమాహనములు గొనుప. ఈ చేతి గాజుల చొప్పుడు కూడా ఏదో తాళం వేసినట్టుగా ఉందిట. అలాంటి ఆవిడ ఇంపు అంతకంతకి పెరుగుతూ ఉండగా చెవులకి ఆనందం కలిగేటట్టుగా వీణ వాయిస్తోంది. అలా వాయిస్తూ వాయిస్తూ హఠాత్తుగా ఆయనకి చూసింది. చక్కగా పాట పాడుతున్న ఆవిడ కొంచెం దూరం నుంచి ఎవరో వస్తున్న అలికిడి చూసింది.